நாட்டில் வந்துள்ளார். దైవత్వాన్ని కానీ నిజమైన జ్ఞానాన్ని కానీ పొందాలనుకునే వ్యక్తి ఎడతగని భక్తిని అభ్యసించాలి. ఇక్కడ అరుణాచల స్వామి అంటున్నారు. అరుణాచల స్వామి చెప్పేది ఏంటంటే, ఇక్కడ దైవత్వాన్ని కానీ నిజమైన జ్ఞానాన్ని కానీ పొందాలనుకునే వ్యక్తి ఎడతగని భక్తిని అభ్యసించాలి. అంటే భక్తిని జ్ఞాన మాత అనేవారు. తల్లి లేకుండా బిడ్డ రాడు, తల్లి లేకుండా బిడ్డ రాడు, భక్తి లేకుండా జ్ఞానం రాదు. భగవాన్ కూడా, భగవాన్ కూడా ఎప్పుడైనా పైనుంచి కింద ఊడిపడ్డామని ఎప్పుడు చెప్పలేదు. మీరు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కష్టం కష్టం అనుకుంటున్నారో ఆ కష్టాలు నేను పూర్వజన్మలో పడి ఉన్నవాడే అని చెప్పారు. కానీ మీ గణపతి శాస్త్రి గారి మట్టికి ఆయన సుబ్రహ్మణ్య స్వామి అవతారమని అలా చెప్పేవారు. అది ఆయన ఎలా చెప్తాంటే అది ఆయన అభిప్రాయం. ఆయన అలా చెప్పేవారు. మనం అనుకోనివ్వండి కుమారస్వామి అవతారం ఆయన అనుకోవండి, గుళ్ళో రాయిని చూసి కుమారస్వామి అంటున్నారు కదా, అలాగే శరీరాన్ని పొంది కుమారస్వామిని అనుకోనివ్వండి, అభ్యంతరం ఏంటి? ఆయన నోరు మనం మూయించగలమా, ఆయన నోరు మనం కట్టగలమా అని భగవాన్ అంటూ ఉండవారు. మనకు ఆకలేస్తుంది, అది సహజం. ఆకలి అనేది సహజం. ఇది ఎంత సహజం, ఇది ప్రకృతి కదా. ఆకలి ఇటువంటి ఆ ప్రకృతి ధర్మం, ఆ శరీర ధర్మం. అలాగే జన్మించిన వాడు మరణించడం, మరణించిన వాడు మళ్ళీ తిరిగి జన్మించడం కూడా అది ప్రకృతి నియమం. మనం ప్రకృతిలో ఉన్నంతకాలం, ప్రకృతి గుణాల్లో ఉన్నంతకాలం పునర్జన్మ వచ్చి చేరుకుని అందులో సందేహం లేదు. ప్రకృతి గుణాలంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ కామక్రోధాలు, రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయ, ఈ మనస్సులో ఉన్నటువంటి మురికి గుంటలు, ఇవన్నీ ఉన్నంతకాలం పునర్జన్మ వచ్చి చేరుకుంది. అది ప్రకృతి తీసుకొస్తున్న పునర్జన్మ అందులో సందేహం లేదు. అందుకే వేదంలో ఒక మాట ఉంది, నాకు ఆశ్చర్యం వేసింది ఆ మాట. ఫిజిక్స్ చెప్పేవాళ్ళు ధైర్యంగా ఉండాలి, కెమిస్ట్రీ చెప్పేవాళ్ళు ధైర్యంగా ఉండాలని వేదం చెప్పాడు. ఆత్మవిద్యను బోధించే వాళ్ళందరికీ ధైర్యం ఉండుగాక అని వేదంలో. ఎవరో వశిష్ఠుడు చెప్పిందని లేకపోతే విశ్వామిత్రుడు చెప్పింది కదా వేదంలో. ఆత్మవిద్యని, సెల్ఫ్ నాలెడ్జ్ని ఎవరైతే టీచ్ చేస్తున్నారో, ఆత్మవిద్యని, ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళందరూ ధైర్యంగా ఉండుగాక. అంటే ఆత్మ ఎంత ఫియర్లెస్గా ఉంటుందో టీచర్ కూడా అంత ఫియర్లెస్గా ఉండాలి. ఒక మనిషికి ఒక అనారోగ్యం ఉండొచ్చు, అది పోయిన తర్వాత ఆరోగ్యం వచ్చేటప్పుడు అందరికీ సమానం. అలాగే ప్రకృతి గుణాలు దాటిన తర్వాత వారు ఎక్కువ వీరు ఎక్కువ అనే ప్రశ్న అర్థం లేదు అసలు. అది మీనింగ్లెస్, అది మీనింగ్లెస్ టాక్ అది. అని చెప్పి అందరూ ప్రకృతి గుణాలు దాటాక అందరూ సమానమే. అంటే నీకు ప్రకృతిని దాటేసినందుకు అందరూ సమానమే. అక్కడ ఒకటిగానే ఉంది వస్తువు, ఒకటిగానే ఉంది, రెండుగా లేదు, మూడుగా లేదు. అంటే భగవాన్ చెప్పేది ఏంటంటే, భక్తిని విడిచిపెట్టద్దు, భక్తి లేకుండా జ్ఞానం రాదు, భక్తి లేకుండా జ్ఞానం రాదు. అంటే భక్తిని విడిచిపెట్టక్కర్లేదు. ఒకవేళ మీకు జన్మలో జ్ఞానం కలిగిందంటే పూర్వజన్మంలో మరి మీరు ఆ భక్తి గురించి మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు. అయితే భగవాన్ చెప్పినటువంటి వండర్ఫుల్ టీచింగ్ ఏంటంటే, శరీరం మరణిస్తే జ్ఞానం రాదు. ఆ శరీరానికి ఆయన ప్రాణానికి తెలియదు అసలు. శరీరం మరణిస్తే, శరీరం మరణే న్యాచురల్, సహజం శరీరం. అంత మాత్రమే మీకేం జ్ఞానం రాదు, మీరేం స్పిరిచువల్ ప్రోగ్రెస్, ఆ స్పిరిచువల్ స్టేటస్ మీకేం రాదు శరీరం మరణించడం వల్ల. మనస్సు మరణిస్తే మోక్షం వస్తుంది. మనస్సు మరణిస్తాడు బ్రహ్మం అవుతాడు, శరీరం మరణించటం వల్ల అవ్వడు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఆత్మ విచారణ వదిలేసామంటే లోక విచారణలో పడిపోతాం, దైవ చింతన వదిలేసామంటే వెంటనే లోక చింతన వచ్చేస్తుంది మనకి. తర్వాత మీకందరికీ మోక్షం వస్తుంది, మీకందరికీ ఆత్మజ్ఞానం వస్తుంది, మీకందరికీ ఆత్మ వైభవం మీకందరికీ వస్తుంది. కానీ ఒకటి, మీ తెలివితేటలను పాడు చేసుకోవద్దు. అది మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మీ తెలివితేటలను పాడు చేసుకోవద్దు. మీ ప్రతి మనిషికి ఎంతో కొంత తెలివి ఉంటుంది. ఆ తెలివితేటలు మనం ఏం చేస్తున్నామంటే, అనవసరమైన విషయాల గురించి ఆలోచించి ఆ తెలివిని పాడు చేసుకుంటున్నాం. ఆ టాలెంట్ని మనం ఏం చేయాలంటే, ఆ సద్వస్తువు, ఆ మరణమైన వస్తువుని, ఆ సద్వస్తువుని అది అనుభవానికి వైద్యం చేసుకోవడం కోసం దాన్ని, మనకు తెలివితేటలు, మనకున్న టాలెంట్ని దానికి ఉపయోగించుకోవాలి. కానీ టాలెంట్ ని వేస్ట్ చేసుకుంటున్నా అంతే మన జీవితంలో. మన జీవితంలో అభివృద్ధిలోకి రాకపోవడం, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రాకపోవడానికి కారణం రెండే కారణాలు. ఒకటి వైరాగ్యం లేకపోవటం, రెండు భగవంతుడు ఎంత కొంత మనకు తెలివితేటలు ఇచ్చాడు, ఆయన ఇచ్చినాయే, ఆయన ఇచ్చాయని ఆయన ఇవ్వాలి, ఆయన లేకపోతే ఆయన ఇవ్వకపోతే మనం ఏం చేయలేము. ఆయన ఇచ్చినాయి ఆ టాలెంట్, ఆయన ఆ టాలెంట్ ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే రాబోయే జన్మడే ఇంకా టాలెంట్ ఇస్తాడు. ఆ టాలెంట్ మనం వేస్ట్ చేసుకుంటున్నాం. కొంతమంది మనీ ఎలా వేస్ట్ చేసుకుంటారు, ఎనర్జీని ఎలా వేస్ట్ చేసుకుంటారు, టాలెంట్ ని కూడా అలా వేస్ట్ చేసుకుంటారు. టాలెంట్ ని వేస్ట్ చేసుకుంటారు, టాలెంట్ ని ఆ జ్ఞాన సముపార్జనకి మ్యాక్సిమం దాని టాలెంట్ ని ఉపయోగించుకోవాలి, దాన్ని వేస్ట్ చేసుకోకూడదు. టాలెంట్ ని వేస్ట్ చేసుకోకూడదు, ఎనర్జీని వేస్ట్ చేసుకోకూడదు. అది సాధకులు అందరూ గుర్తించుకోవాల్సిన విషయం. ఆ చైతన్య స్థాయి పొందిన ఇప్పటికానే ఆ ప్రేమ తత్వం, ఆ జ్ఞాన తత్వం, మోక్ష తత్వం అది మనకు అలా అవగాహన, ఇమాజినేషన్ అది ఊహించుకోవటం వల్ల రాదు. ఆ అనుభవం మనం పొందాలి, ఆ చైతన్య అనుభవం మనం పొందినప్పుడు కానీ మనకి ఇది వరకు వచ్చిన ఆలోచనలన్నీ వేస్ట్, దీనికి దానికి సంబంధం లేదని అనిపిస్తున్నది అనుభవం పొందిన, ఆ దానికి చైతన్య అనుభవం పొందినప్పుడు. ఈ రాగద్వేషాల వల్ల టైం ఎంత వేస్ట్ చేసుకున్నాం అనిపిస్తుంది మరి చైతన్య అనుభవం పొందినప్పుడు. అది కరెక్ట్గా మనకి ఆ వస్తువు మనకు అనుభవంలోకి వస్తేనే కానీ గుణాలు ఖచ్చితంగా ఉండలే. ఒకేసారి మన గుణాలకు అతీతంగా ఉండలేము కాబట్టి సత్వగుణాన్ని ఆశ్రయించమన్నారు. సత్వగుణాన్ని ఎంత బాగా ఆశ్రయిస్తే అది సత్వస్తువుని తెలుసుకోవడానికి మనకు సహకరిస్తుంది. అంటే ఒక చిన్న మాటకి, చిన్న ఇన్సిడెంట్కి మొత్తం వాళ్ళ అనుభవాన్ని ఎలా వేస్ట్ చేసుకుంటారో, అంటే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీని ఎలా వేస్ట్ చేసుకుంటారో చెప్పడం కోసం చెప్తున్నాను. 1934-35 సంవత్సరంలో ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అని రాశాడు బ్రంటన్. చాలా బాగా రాశాడు. అందులో ఒక రమణ మహర్షి గారి గురించే కాదు, జనరల్ గాంధీ గురించి రాశాడు, ఇంకా మిగతా సైన్స్ ఎంత గురించి రాశాడు. అండ్ రమణ మహర్షి గారి గురించి చాలా ప్రత్యేకంగా రాశాడు. 1939లో మళ్ళీ వచ్చాడు. ఆ బుక్ రమణ మహర్షి గారికి ఇతర దేశాల్లో అప్పుడు రమణ మహర్షి గారు ఎవరో తెలియదు. ఒక సౌత్ ఇండియాలో తప్పించి రమణ మహర్షి పేరు ఎవరికి తెలియదు. 34-35 టైంకి ఓ సౌత్ ఇండియాలో తప్పించి మిగతా దేశాల్లో, నార్త్ ఇండియాలో కానీ మిగతా దేశాల్లో కానీ ఆయన పేరు అంత పాపులర్ అవ్వలేదు. ఈ బ్రంటన్ రాసిన సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియాలో మొత్తం అంతే పాపులర్ అవ్వదు. ఆయన 34-35లో రాశాడు. ఇంగ్లాండ్ లో కంపెనీ ఆ పుస్తకం తీసుకుని ప్రచురించి ఈయన పారితోషికంగా ఈ రచయితకి ఎంతో కొంత కంపెనీ వాళ్ళు డబ్బు ఇచ్చారు, సహజంగా ఇస్తారు. ఈ పత్రికలో రాసిన వ్యాసారాలకు కూడా పే చేస్తారు దానికి. అలాగే ఈ పుస్తకం రాసినందుకు అతనికి ఆ కంపెనీ పే చేసింది, అది సగటం. సరే 39లో మళ్ళీ భగవాన్ దగ్గరికి వచ్చాడు. భగవాన్ గురించి చాలా అద్భుతంగా రాశాడు. ఇప్పుడు ఈ మధ్యన తెలుగులోకి కూడా వచ్చింది, రమణ మహర్షి గారి సందేశం అని, ఉపదేశం అనేది తెలుగులోకి కూడా వచ్చింది. ఈ మధ్యనే తెలుగులో దాన్ని అనువాదం చేశారు. 1939లో మళ్ళీ భగవాన్ దగ్గరికి బ్రంటన్ రెండోసారి వచ్చాడు. రెండోసారి వచ్చినప్పుడు ఆయన బ్రంటన్కి ఒక అలవాటు ఉంది, ఎవరైనా పెద్దలు మాట్లాడుతుందో చిన్న చిన్న స్లిప్పులు పెట్టుకుంటాడు దగ్గర, తన జేబులో పెట్టుకుంటాడు, చిన్న స్లిప్పులు పెట్టుకుంటాడు పెద్దల దగ్గర ఎవరి దగ్గరైనా. ఇది చాలా ముఖ్యమైన విషయాలు అనుకున్నప్పుడు ఆ స్లిప్ మీద నోట్ చేసి అన్ని నోట్ చేసుకోడు, తనకు అవసరమైన నోట్ చేసుకుంటాడు. అలాగే ఆ రోజున బలరామ రెడ్డి గారు ఉన్నారు, మునగాల వెంకటరామయ్య గారు ఉన్నారు హాల్లో, భగవాన్ మాట్లాడే హాల్, భగవాన్ కూర్చున్న హాల్లో. ఇంకెవరో పెద్ద ఒక 5-6 మంది ఉన్నారు కూర్చున్నారు, మిగతా వాళ్ళది భగవాన్ చెప్తున్నారు ఎవరో వింటున్నారు. బ్రంటన్ ఆయనకి నచ్చిన విషయం అన్నీ రాసుకుంటాడు, తనకు నచ్చినవి అన్నీ రాసుకుంటున్నాడు. రాసుకుంటాడంటే భగవాన్ తమ్ముడు వచ్చి హాల్లోకి వచ్చి, 39లో జరిగిన గొడవ ఇది, భగవాన్ తమ్ముడు హాల్లోకి వచ్చి భగవాన్ పక్కన నిలబడి, ఎవడు వెంకటరమయ్య గారు నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, ఆ దొరతో చెప్పండి, బ్రంటంతో చెప్పండి, భగవాన్ చెప్పిన మాటలు కాగితం మీద రాసుకోవడానికి వీలు లేదని చెప్పుకున్నాడు. మునగాల వెంకటరమయ్య గారు అంటే టాక్సీ శ్రమణ మహర్షి రాశారు. పక్కన నిలబడి భగవాన్ దగ్గర నిలబడి, భగవాన్ పక్కన నిలబడి, ఏమంటే మునగాల వెంకటరమయ్య గారు నాకు ఇంగ్లీష్ రాదు, మీరు బ్రంటంతో చెప్పండి, ఇక్కడ భగవాన్ మాట్లాడే మాటలు అతను స్లిప్పుల మీద రాసుకుంటున్నాడు, స్లిప్స్ మీద రాసుకోవడానికి. సరే ఆ మాట సర్వాధికారి అండి, ఆశయం మనకు అధికారేనా? ఆయన చెప్తున్నాడు మీరు కాగితాలు మీరు రాసుకుంటున్నారు, రాసుకోవద్దని చెప్తున్నాడు. అది ఇంగ్లీష్లో బ్రంటన్ చెప్పాడు. అప్పుడు బ్రంటన్ అన్నాడు, ఆయన ఏ అధికారం నాకు తెలియదు, ఇక్కడ ఆయనకున్న అధికారం ఏంటో నాకు తెలియదు. ఆయన సర్వాధికారం లేకపోతే లోకానికి అధికారం ఆశ్రమానికి అధికారం అది నాకు తెలియదు. ఈయన అభిప్రాయం ఏంటో చెప్తున్నాడు. ఎవరి అభిప్రాయం ఉండేది? పక్కన రమణ మహర్షి ఉన్నాడు కదా, సోఫాలో కూర్చొని చెబుతున్నాడు అంటే ఈయన అభిప్రాయం ఏంటో తెలుసుకోండి అన్నాడు. ఆయన ఏమో రాసుకోమని అంటలేదు, రాసుకోవద్దని అంటలేదు. మా తమ్ముడు కూడా మీకెందుకు, మీరు రాసుకోమని అనలేదు, రాసుకోవద్దని అన్నారు. ఉన్నగారు వెంకటరమణ గారు చెప్తారు ఈయనకి ఎవరికి బ్రంథంతో, భగవాన్ అభిప్రాయం ఏం చెప్పడం లేదని తమ్ముడు ఎలా చెబుతున్నాడు. ఈ ఒక్క సంఘటనకి మానసికంగా చాలా దూరం అయిపోయాడు భగవాన్ మీద కూడా. ఎవరు బ్రంథం? అది తమ్ముడు కూడా నాకానే అవసరం, నేను ఏదో రాసుకుంటున్నాను. భగవాన్ తమ్ముడు ఉద్దేశం ఏంటంటే, నేను ఏదో రాసుకుని పేపర్కి ఇస్తున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు. డబ్బు సంపాదించుకుంటే నష్టం ఏంటి? భగవాన్ తమ్ముడు ఉద్దేశం ఏంటంటే, ఈయనేదో రాసుకుంటున్నాడు ఇక్కడ, ఇంగ్లాండ్ పట్టుకెళ్తాడు, ఇది ఇంగ్లాండ్ పట్టుకెళ్ళి ఏదో పేపర్లో రాస్తాడు, రాస్తా పేపర్లో ఇంటికి పే చేస్తాడు, ఇది ధనవంతుడు అయిపోతాడు. ఎవడి బ్రంథం ధనవంతుడు అయిపోతాడు? చివరికి మనకు అహంకారం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, వీడెవరి దగ్గర అన్నాడు భగవాన్ తమ్ముడు, వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు ఇంగ్లాండ్ వెళ్ళాడు, వీడేమో ఉన్నాడంటే బ్రంథం మౌనం ఊరుకొచ్చింది కదా. ఇందాక చెప్పింది కదా మన పద్మజ సహనం, టాలరెన్స్ ఏం ఉద్రేకపడకూడదు. ఎవరు? భగవాన్ తమ్ముడు ఉద్రేకపడ్డాడని బ్రంథం ఉద్రేకపడకూడదు. బ్రంథం ఏమన్నాడంటే, ఈ అన్నగారు ఎవడో తెలియదు, ప్రపంచవ్యాప్తి చేసిన నేనే అన్నాడు. మాట మీద మాట ఎలా వచ్చాయి? సహనం పోయేటప్పుడు అలసిపోయిపోతాం. మీరు అన్నగారు ఎవడో అసలు ప్రపంచం ఏ చేశానని తెలియదు, పుస్తకం రాసి ప్రపంచంతో ప్రచారం చేసిన నేను అది మర్చిపోతున్నాడు. మీరు గురించి రాకపోతే ఇంకోటి గురించి రాసిన నాకు డబ్బు ఇస్తుంది కంపెనీ అక్కడ. మీ జనరల్ ఇష్టం, పుస్తకం రాయకడ పేపర్లకు ఆర్టికల్స్ రాస్తే మీకు బోల్డ్ అంత ఇస్తారు ఇంగ్లాండ్లోనే. అది ఏమిటో సౌరభ్యంతో నేను రాశాను అని తమ్ముడు గుర్తించలేకపోతున్నాడు. నేనేదో పేపర్లు అక్కడ రాసి డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటున్నాడు, కానీ వీళ్ళ అన్నగారు నేను ఎంత వరల్లో ఎంత పాపులర్ చేశానో వీడు గుర్తించలేదన్నాడు. ఆడు ఎంత తొందరపడుతున్నాడో బ్రంథన్ కూడా అంతే తొందరపడ్డాడు. అందుకే చెప్తున్నాను, భగవాన్ తమ్ముడు ఎంత తొందరపడ్డాడో బ్రంథన్ కూడా అంతే తొందరపడుతున్నాడు. అంటే ఎందుకు చెబుతున్నాడు? ఆ ఈగో సెన్స్, ఆ ఈగో అహంభావన వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకునే శక్తి కనుక లేకపోతే అలా పతనం అయిపోతాడు. అంత బాగా రాసిన బ్రంథన్ను చాలా బాగా రాశాడు. అంటే భాష బాగుంది, భావం బాగుంది, కానీ చిన్న ఇన్సిడెంట్కి దూరం అయిపోయాడు, అంటే పెట్టడి అయిపోయాడు. అది మనసు ఉన్నప్పుడు వాడి గతి కాదు మన గతి కూడా అంతే అని చెప్తుంది. ఆ మనోరాశన అయ్యే వరకు మనసు నమ్మటానికి వీల్లేదు. బ్రంథనే కాదు, ఇప్పుడు ఎందుకు ఒకే ఉదాహరణ చెప్తున్నాను, బ్రంథనే కాదు మనం కూడా అంతే. మన సాధన మనం ప్రాపర్గా ఉండి మన బిహేవియర్ బాగుంటే జాగ్రత్తగా కాల ప్రవాహంలో మనకు ఆ జ్ఞానం వస్తుంది. కానీ తొందరపడకూడదు, కంగారు పడక్కర్లేదు. అయితే ఇక్కడ ఒక విషయం, ఎప్పుడు వస్తుంది జ్ఞానం, ఎప్పుడు వస్తుంది అని కనిపెట్టుకుండకూడదు, వెయిటింగ్ ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు. అది వస్తుంది, రావటం రావటమే, అందులో సందేహం లేదు. ఆ టైం వచ్చినప్పుడు వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు వస్తుంది, అందరికీ జ్ఞానం వస్తుంది. అదే పరమేశ్వరుడి యొక్క పాదాలని విడిచిపెట్టకుండా ఉండాలి. మన మనస్సు ఈశ్వరుడికి ఇస్తాం అనుకోండి, మళ్ళీ మన గుణాలు వస్తున్నాయనుకోండి, అంటే మన మనసు నోడితోటి ఈశ్వరుడికి ఇచ్చాం కానీ క్రియలు ఇవ్వలేదండి. నిజంగా ఈశ్వరుడికి ఇచ్చేస్తే మన మనస్సుని మనకేముంది? మనస్సు సంబంధించిన గుణాలే లేవు అసలు. భక్తి పరిపక్వమైన తర్వాత దాన్ని జాగ్రత్తగా స్లోగా అది పక్వానికి వస్తుంది, కంగారు పడక్కర్లేదు. మనం కంగారు పడితే పచ్చికాయలు మొగ్గేసినట్టు అవుతుంది. బాగా పిండి ఉందనుకోండి, మొగ్గేస్తే ఏమవుతుంది? అది పండదు, కుళ్ళిపోతుంది. మనం కంగారు పడితే చివరికి మన మనస్సు మొగ్గదు సరికదా, కుళ్ళిపోతుంది. దాన్ని నెమ్మదిగా మైండ్ పక్వానికి రావాలి, దానికి మెచ్యూరిటీ రావాలి, దాని పక్వాన్ని రావాలి. అప్పుడు ఈశ్వరుడు లోపల ఉన్నాడు. ఈశ్వరుడు ఎలా ఉన్నాడు? అంతర్యామగా ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, లోపల ఉన్నాడు, లోపల ఉన్నాడు, అంతా పరిశీలిస్తున్నాడు. నీ మనస్సు పక్వానికి ఎలా వచ్చిందో చూస్తున్నాడు. నీ మనస్సు పక్వానికి రావటానికి, నీకు వైరాగ్యం కలగటానికి, నీ హృదయం ఖాళీ అవ్వటానికి తగిన ఎత్తుగడి కేస్తున్నాడు. ఈశ్వరు ఖాళీ చేసుకోలేవు, నీ హృదయాన్ని నువ్వు ఖాళీ చేసుకోలేవు. ఈశ్వరుని స్మరించగా స్మరించగా ఈశ్వరుడి పాదాలను విడిచిపెట్టకుండా ఉంటే నీ హృదయాన్ని ఎలా ఖాళీ చేయాలో. హృదయం ఖాళీ చేయాలి కదా, హృదయం ఖాళీ చేయకపోతే ఆత్మానుభవం ఎలా కలుగుతుంది, ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? ఆ ఖాళీ ఎలా చేయాలో, ఎక్కడ ఆ ఖాళీ ఎలా చెయ్యాలో ఈశ్వరుడు ప్రణాళికలో వాడు ఖాళీ చేస్తాడు. ఆ సన్నివేశం మీకు తీసుకొస్తాడు, తలుపు సమ్మెని పెట్టి మిమ్మల్ని నొక్కుతాడు. ఒకవేళ ఖాళీ అవ్వకుండా ఎవరికీ జ్ఞానం కలగదు, ఎవరికీ బ్రాహ్మణస్థితి కలగదు, బ్రహ్మానుభవం కలగదు, అమృతానుభవం కలగదు, ఆత్మానుభవం కలగదు, అమృతత్వం ఎవరికీ కలగదు హృదయం ఖాళీ అవ్వకుండా. ఇంతకీ భగవాన్ చెప్తున్నారు, గురువు అంటే ఆనందము, గురువు అంటే శాంతి, గురువు అంటే జ్ఞానము. నీ గురువు ఎవడు అనుకుంటున్నావు? నీ హృదయంలో యుగాల తెరపడి జన్మల తెరపడి నేను వాచ్ చేసేవాడే శరీరాన్ని వేసుకొస్తాడు వాడు గురువు. ఇందుకే భగవాన్ ఇక్కడ చెప్పింది తన సహజ లక్షణాలు అనేటువంటి ఏది, సత్యము, జ్ఞానము, అనంతము, అనుగ్రహం, అనుగ్రహ స్వరూపుడు. ఆ సహజ లక్షణాలతో ఈశ్వరుడు ఏం చేస్తాడంటే గురు రూపం ధరిస్తాడు. అంటే వీడి వేరు వాడి వేరు కాదు, అంటే గురువు వేరు ఈశ్వరుడు వేరు కాదు, లోపల అంతర్యామగా ఉన్న ఈశ్వరుడే గురు రూపం ధరించి వస్తాడు. ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది. గురువు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఎక్కడో మీ హృదయాల్లో అంతర్యామిగా, ఎక్కడో లోయల్లో, హృదయం యొక్క లోయల్లో అంతర్యామగా ఎవడైతే సృష్టికి కర్తో, అంత పంచభూతాలను ఎవడైతే నిర్మించాడో, పంచభూతాలకి కారణమో, పంచభూతాల రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఎవడో వాడే మీలో కూడా అంతర్యామగా ఉన్నాడు. మీలో కూడా అంతర్యామ అంతటా ఉన్నాడు, మీ లోపల కూడా, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతర్యామ అంతటా ఉన్నాడు, మీ లోపల కూడా ఉన్నాడు. వాడు నిజంత, వాడే ప్రభువు. వాడు నిజంత, వాడెవడు? వాడి నియంత, వాడే ప్రభువు. జీవగోటి నియమించేవాడు వాడే ప్రభువు. వాడు హృదయంలో ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. అంటే ఈ గురువు ఎవడో అనుకుంటున్నారేమో, వాడు ఇచ్చాడు వాడు ఫల్గురుడని భీష్ముడు ఎలా చెప్పాడో, ఈ గురువు ఎవడో అనుకుంటున్నారేమో, మీరు జన్మ జన్మల నుంచి హృదయంలో ఉండి మిమ్మల్ని ఎవడైతే చూస్తున్నాడో, ఎవరైతే గమనిస్తున్నాడో మీ సాధన, ఆ ఈశ్వరుడే వీడు. ఆ పాండవ మధ్యముడే వచ్చేవాడు ఎవడు? పాండవ మధ్యముడే. అలాగే వీడెవడు? గురువు అంటే ఎవడో అనుకుంటున్నా, ఈశ్వరుడే వీడు. అంటే జన్మ జన్మల నుంచి, పూర్వ జన్మల నుంచి గమనించి మీ సాధన గమనించి టీచ్ చేయడం కోసం ఒకసారి మేనిఫెస్ట్ అయ్యి బాడీ రూపంలో వస్తాడు. వచ్చినప్పుడు కూడా తను బాడీకి పరిమితమై ఉండడు, బాడీకి పరిమితమై ఉండడు. అదే కృష్ణుడు చెబుతాడు, ఈయన వసుదేవుడి ద్వారా అబ్బాయిని మీరు భగవద్గీత చదివితే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చదివిన శబ్దానికి అర్థం తెలియదు, కానీ అందులో ఆ హృదయం మీరు, ఆ గీత యొక్క హృదయం మీరు పట్టుకోలేరు. చెప్పేది ఎవరు? పరమాత్మ. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వసుదేవుడి గారి అబ్బాయి, వసుదేవుడి గారి అబ్బాయి, అర్జునుడి గారికి బావ, ఇలా వేసి మీకు ఆ సబ్జెక్ట్ అందదు. ఇక్కడ భగవాన్ వచ్చేవాడు ఎవడు వీటంటున్నాడు, ఆ గురువు ఎవడు? వచ్చేవాడు పాండవ మధ్యముడే అని భీష్ముడు చెప్పినట్టు వచ్చేవాడు గురువు రూపంలో మీకు కనిపించేవాడు ఎవడు అనుకుంటున్నాడేమో, ఈశ్వరుడే. కాదు, ఈశ్వరుడు అంటే ఎవరు? ఒక రూపం లేదు, ఒక పేరు లేదు, గుణం లేదు. ఫార్మ్లెస్, నేమ్లెస్, క్వాలిటీలెస్. అక్కడ క్వాలిటీలు కూడా ఏమి లేదు. అక్కడ వాడు ఆ ఈశ్వరుడే, ఆ ఈశ్వరుడే ఈ గురు రూపం ధరించి వస్తాడు అవయ్య నీకు టీచ్ చేయటం కోసం, నీ లోపలికి నీ మనస్సుని అంతర్దృష్టి కలగజేయటం కోసం, నీ మనస్సుకి అంతర్దృష్టి కలగజేయటం కోసం, లోపలికి తోలుకెళ్ళటం కోసం, నీ మనస్సును లోపలికి తోలుకెళ్ళటం కోసం. నిజమైన గురువు బయట లేడు, నిజమైన గురువు లోపలే ఉన్నాడు. నిన్ను నిజమైన గురువుకి నిన్ను స్వాధీనం చేయటానికి బయట గురువు చేస్తాడు. వాడు చేసేవాడు టీచింగ్ అవనివ్వండి, వాడు చేసే ప్రక్రియ అనివ్వండి, వాడు చేసేటువంటి ఏది చేసినా ఒక మాట ఒక చూపు చూడనివ్వండి, ఒక మాట మాట్లాడనివ్వండి, ఏది చేసినా బయట గురువు ఏం చేస్తాడంటే, నీ లోపల నిజమైన గురువు లోపల ఉన్నాడు, ఆ నిజమైన గురువుకి జీవుణ్ణి వాడి చేతికి అందుకోవటానికి చేసే బయట గురువు ఆ పని చేస్తుంటాడు. లోపల గురువుకి స్వాధీనం చేయటానికి ఎవరిని? జీవుణ్ణి. మీరు దేహం అనుకున్నప్పుడు ఆత్మే, మనసు అనుకున్నప్పుడు ఆత్మే, మీరు అహంకారం అనుకున్నప్పుడు ఆత్మే, అహంకారంగా ఉన్నప్పుడు కూడా మీరు ఆత్మే, మనసుగా ఉన్నప్పుడు ఆత్మే, దేహంగా ఉన్నప్పుడు కూడా ఆత్మే. మీరు ఆత్మే. ఆత్మను తెలుసుకోవడానికి తలుపులేసుకుని కూర్చోవాలా, గడేసేసుకుని కూర్చోవాలా, లోపల గడేసి కూర్చోవాలా మీరు ఆత్మను తెలియటానికి? ఇది ఈ టీచింగ్, ఇది ఆకాశ గంగ. గురువు అంటే పరాయి వాడు కాదు. మీ లోపల అంటే ఆత్మలకు ఆత్మ, మీ ప్రాణానికి ప్రాణం, మీ ఆత్మలకు ఆత్మ. వాడే గురు రూపం ధరించి వస్తాడు. వాడు మీ కూడా తిరుగుతాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు, మీతో పాటు పనిచేస్తాడు, మీతో పాటు నడుస్తూ ఉంటాడు. మీ మనస్సుని ఎక్కడ రౌండ్, ఎక్కడ మలుపు చెప్పాలో, ఎక్కడ టర్నింగ్ పాయింట్ మీ మనస్సును ఎక్కడ తిప్పాలో, ఎక్కడ మలుపు చెప్పాలో అక్కడ మలుపు చెప్తూ ఉంటాడు. ఒకసారి మీకు బాగా ఇష్టమైన చేత మిమ్మల్ని చిట్టిస్తాడు, ఎందుకు చెప్పండి అలా ఎందుకు చిట్టిస్తాడు? మీ అమ్మ అంటే మీకు బాగా ఇష్టం అనుకోండి, ఉడుకు ఉదాహరణగా అనుకోండి, ఒక అటాచ్మెంట్ అనుకోండి, కొంతమందికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది. మీ అమ్మ అంటే మీకు బాగా ఇష్టం అనుకోండి, ఒకసారి ఇష్టం ఏం చేస్తుంటే ఒకసారి మీరు మరణించే టైంలో కూడా ఆ ఈశ్వర స్మరణ రాదు, అమ్మ స్మరణకు రావచ్చు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, మీ అమ్మ చేత మిమ్మల్ని చిట్టిస్తాడు. అప్పుడు ఆ అటాచ్మెంట్ రాలిపోతుంది, హృదయం ఖాళీ అవుతుంది. ఒకసారి మీరు బాగా నీరెస్ట్ డీరెస్ట్, మీకు ఎవరైతే నీరెస్ట్ డీరెస్ట్ వాళ్ళ చేత ఈశ్వరుడు పుట్టిస్తాడు. లేకపోతే అటాచ్మెంట్ మీకు పోదు, అటాచ్మెంట్ పోతేనే కదా అటాచ్మెంట్ ఇస్తుంది. అది పోతేనే కానీ హృదయం ఖాళీ అవ్వదు, హృదయం ఖాళీ అయితేనే కానీ జ్ఞాన ఉదయం కాదు. గురువు అంటే ఎవరు? ఆ ప్రభువే. గురువు ఎవరు? ఆ ప్రభువే. మీరు రియాక్షన్స్ ఎక్కడ ఉన్నాయి కూడా చూసుకుంటూ ఉంటాడు, దేనికి ఎక్కువ రియాక్ట్ అవుతా అది కూడా చూసుకుంటూ ఉంటాడు. మొత్తం మీద ఏమిటంటే నువ్వు డిజర్వ్ అవటం కోసం, ఆత్మజ్ఞానం ఆ సద్వస్తువు నువ్వు రియలైజ్ చేయటం కోసం నేను రోజు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నీ మైండ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అంతకే వాడు గురు రూపం ధరించి వస్తాడు ఈశ్వరుడు. ప్రిపరేషన్కి దేన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు, నీ మైండ్ని ప్రిపేర్ చేస్తాడు అందుకోవడం కోసం, ఆ సబ్జెక్ట్ని అందుకోవడం కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అందుకే నేను ప్రిపేర్ చేయడానికి ఒకసారి శరీరం ధరించి వస్తాడు, కానీ ఆడికి పని ఉంది కాదు. ప్రార్థనలో ఏదింటో, కాలగర్భం ఏదింటో నీ దేహానికి వస్తుంది. కానీ ఇక్కడ అనుగ్రహం ఏంటంటే నీ భక్తి ఏం, నీ భక్తి చేసే ఉపకారం ఏంటంటే ఆ దేహంతో తాదాత్మ్యం నీకు లేనప్పుడు ప్రారంభమే, ప్రారంభ దేహానికి ప్రారంభం ఏ వచ్చే దానివల్ల నీకు పెయిన్ కలగదు, సఫరింగ్ ఉండదు, నువ్వు పలకలు కూర్చున్నట్టే ఉంటావు. కాలగర్భంలో ఏదంటే వస్తుంది దేహ ప్రారంభంలో ఏది, కానీ దేహంతో నీకు తాదాత్మ్యం లేనప్పుడు, నువ్వు తనువు తనువు నువ్వు కాదన్నది తెలిసినప్పుడు ప్రారంభంలో ఏది వచ్చినా దానివల్ల నువ్వు హర్తవో, నువ్వు దానివల్ల నువ్వు ఏం హర్తవో, దానివల్ల నిన్ను ఏం పీడించదు, అది ఏది వచ్చినా అది అది గురువు అనుగ్రహం, అది ఆత్మబలం. దేహానికి ప్రారంభాన్ని విడిచిపెట్టేస్తాం, ప్రారంభం ఏదంటే అది వస్తుంది. కానీ నీకు దేహంతో తాదాత్మ్యం లేనప్పుడు, తనువుతో తాదాత్మ్యం లేనప్పుడు ఈశ్వర అనుగ్రహంలో, గురువు అనుగ్రహంలో నీ భక్తి పరిపక్వానికి రావటం వల్ల నీ సాధన ఫలించినప్పుడు, దేహంతో నీకు తాదాత్మ్యం పోయినప్పుడు ప్రారంభంలో ఏ వచ్చినా నీకు ఏమనిపించదు. ఏం చదువు తనువు తాను కాదని తెలిసిన వాడికి. మీరు గురువు గురించి చాలా ఎక్కువ చెబుతున్నారు, గురువు లేకుండా కూడా కొంతమందికి జ్ఞానం కలిగింది కదని మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు భక్తుడు. అంటే భగవాన్ అంటున్నాడు అంటే ఎంతో పరిపక్వమైన కొందరికి ఈశ్వరుడు రూపం లేని జ్ఞాన జ్యోతిగా ప్రకాశించి నిజమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అయ్యా. అలా అటువంటి కేసులు కూడా ఉన్నాయి, రేర్ కేసెస్, రెస్ట్ ఆఫ్ ది రేర్. అలా రేర్ కేసెస్ అన్నాయి, ఎక్కడన్నా రేర్ కేసు ఎక్కడో ఒకటి అయ్యాన్ని మనం సామాన్యంగా తీసుకోకూడదు, ఎవరికో సామాన్యంగా మనం అవి తీసుకోకూడదు. జనరల్గా గురువు అవసరం, కానీ ఎంతో పరిపక్వమైన కొందరికి ఎంతో మెచ్యూరిటీ, ఎంతో సేల్స్, ఎంతో కొంతమంది ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు అనుకునే పని ఇతరుల కోసమే జన్మించాడు అనిపిస్తుంది. మారచ్చు ఆంజనేయ స్వామి ఉన్నాడు అనుకోండి, కేవలం ఆయన మనం చూస్తుంటే ఇతరుల కోసమే జన్మించాడు అనిపిస్తుంది. ఆయన సొంత పని అంటే ఎప్పుడు ఏది చేసుకోలేదు. రాముడికి ఇంకా సొంత పని ఉంది, కృష్ణుడికి సొంత పని ఉందేమో, కానీ ఆంజనేయ స్వామికి అసలు సొంత పని అంటే ఏమి లేదు. ఓ సామెతో ఉంటుంది, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ సోల్స్ టు లీవ్ ఫర్ అదర్స్ ఓన్లీ. కొంతమంది ఇతరుల కోసమే జన్మిస్తారు. ఆంజనేయ స్వామి చరిత్ర కూడా అటు ఉండేది. అంటే ఎంతో ఆ స్పిరిచువల్ స్టేటస్ వచ్చిన వాడు కొంతమంది బాహ్య గురువుతోటి సంబంధం లేకుండా లోపల పరమేశ్వరుడే, పరమేశ్వరుడే లోపల స్ఫురించి ఆయనకి ఆత్మజ్ఞానాన్ని కలగజేస్తున్నాడు. లోపల ఈ మొత్తం మీద అనుగ్రహం లేకుండా జ్ఞానం కలగదు. ఆ బ్రహ్మం బ్రహ్మం ఏ వస్తువునైతే మనం పొందుదాం అనుకుంటున్నామో దాని తాలూకు అనుగ్రహం లేకుండా మనకి జ్ఞానం కలిగే అవకాశం లేదు. కేవలం మనం తెలియటట్లు సరిపో. పరిపక్వం పొందినటువంటి జీవకోటి కొంతమందికి ఈశ్వరుడు లోపల నుంచే గైడ్ చేసి వాడికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అయ్యా, బాహ్య గురువుతో సంబంధం లేకుండా. అటువంటి కేసెస్ కూడా కొన్ని స్పిరిచువల్ హిస్టరీలో ఉన్నాయి. ఆ లోకంలో నీకు ఎక్కువ ఆబ్జెక్టివ్ థింకింగ్ ఉంటుంది, సబ్జెక్టివ్ థింకింగ్ చాలా తక్కువ ఉంటుంది. సబ్జెక్టివ్ థింకింగ్ ఉన్నవాడు కానీ రియలైజేషన్ రాదు. భగవంతుడు సాధ్యమైన తరపు నీ ఇతరుల గొడవల్లో కలగ చేసుకోవద్దని చెప్పడానికి, ఆబ్జెక్టివ్ థింకింగ్ తగ్గించడానికి. మ్యాక్సిమం నేను నువ్వు ప్యూరిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేసుకో, వాడికి ప్యూరిటీ లేదు వీటికి ప్యూరిటీ లేదు నేమంటావంటే అది ఆబ్జెక్టివ్లో కలుగుతుంది. నిన్ను నువ్వు ప్యూరిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయి, ప్యూరిఫికేషన్ లేకుండా నీకు నాలెడ్జ్ జ్ఞానోదయం కలగదు. ఆబ్జెక్టివ్ థింకింగ్ అన్ని అరెస్టాలు. ఆబ్జెక్టివ్ థింకింగ్ లో మనం లోకానికి దగ్గర అవుతాం, మన లోపల అంతర్యంగా ఉన్న పరమేశ్వరుడికి శాంతికి దూరం అవుతూ ఉంటాం. ఇతను మంచి గురువే మనకి, ఇతన్ని ఆశ్రయించవచ్చు. నేను మంచి గురువు అని అనకుండా, ఇతను మంచి గురువే, ఇతను ఎలాగా ఇతన్ని మనం ఆశ్రయించవచ్చునే ఎలాగనుకోవాలి. మళ్ళీ ఏంటండి ప్రశ్న, మన భీమారం ప్రేడల్ గారి లాగా వేస్తున్నాడు ప్రశ్న. అందుకే ఇంగ్లీష్లో సామెతను బన్నీ తెలియచేట్లకంటే ఒక అంశ ప్రాక్టీస్ పెరిగాను. బన్నీ తెలియచేట్లు ఉన్నవాడికంటే ఒక అంశ ప్రాక్టీస్ చేసేవాడు వాడికి, వాడికి జ్ఞానం కలుగుతున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు గురువు, ఎవరిని మనం గురువుగా ఎన్నుకోవాలంటే పరాణవాణి గురువుగా ఎన్నుకోమని చెప్పక్కర్లేదు. ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎంతో మంది రిలేటెడ్ సోర్స్ ఉన్నారు సృష్టిలో. కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయగలరు. ఇప్పుడు రామకృష్ణ పరమహంసే రమణ మహర్షి వీళ్ళిద్దరే రియలైజ్డ్ సోర్స్ అనుకోకండి. అంటే వీళ్ళు కొంతమంది వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది, ఇతరులకు అది బోధించలేరు. ఇతరులకు బోధించలేనంత మాత్రం చూడ వాళ్ళకి జ్ఞానం లేదు అనకూడదు. ఇతరులకు బోధించడం వల్ల బోధించకపోవడం మనకు ముఖ్యం కాదు, ఆ వస్తువుని వాళ్ళు పొందడం లేదు అనేది ముఖ్యం. ఇతరులకు బోధించడం బోధించకపోవడం అనేది దేహ ప్రారంభాన్ని బట్టి ఉంటుంది. రామకృష్ణుడు చెప్తాడు, కొంతమంది టీచర్స్ అట్టండి గోడ మీద కూర్చుంటారు అట్ నా పక్కకు దాటివారు అట్లా గోడ కనిపిస్తాం చూడండి. కొంతమంది అలా బ్రహ్మం అనుభవంలోకి వచ్చిందంటే లోపలికి వెళ్ళి పడిపోతారు. క్షేమ పంచదార డబ్బాలో పడ్డట్టు క్షేమ పంచదార డబ్బాల నుంచి ఎవరు చేస్తాడంట. కొంతమంది టీచర్స్ ఎలా ఉంటారండి, గోడ ఆ పక్క ఉరికే రకం గోడ మీద కూర్చో ఆడు చూస్తూ ఉంటారని ఇటు చెబుతూ ఉంటారని ఆడు చూస్తూ ఉంటారని ఇటు చెబుతూ ఉంటారండి. అలా హృదయంలో ఉంది, వాడు చూస్తూ ఉంటాడని వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడని మళ్ళీ పక్క వాళ్ళకి చెప్తూ ఉంటాడు. కొంతమంది టీచర్స్ ఏం చేస్తారటండి, ఇంకా చూశాడంటే పడిపోతాయట బ్రహ్మంలో. కొంతమంది గోడ మీద కూర్చుంటారటండి, అది ఉరికే రకండి ఆడు చూస్తారటని ఇటు చెబుతాడటని ఆడు చూస్తాడని ఇటు చెబుతాడని ఆ శరీరం పోయే వరకు అదే పని అంటున్నారు. ఇప్పుడు గోడ మీద కూర్చున్న వాడికి ఆ పక్కన ఏముందో ఏముంటుందో తెలుస్తుంది, కానీ మనకు తెలియదు. మనగానే ఇంత జీవితం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. చావు అంటే ఏంటి, పునర్జన్మ ఏంటి, ఏంటి అసలు అసలు లోపల సద్వస్తు ఎలా ఉంది, అది వాళ్ళకి తెలుస్తూ అటు చూస్తూ ఉంటాడు, ఇటు చెప్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, ఇటు చెప్తూ ఉంటాడు. కానీ గోడ మీద కూర్చున్న వాడికి అటేముందో తెలుస్తుంది, కానీ ఆ కూర్చున్నవాడు ఇది అటేముందో వాళ్ళకి తెలియదు. అని చెప్తా కొంతమంది చూసి వెంటనే గురి చేస్తారటండి, కొంతమంది అటు చూసి ఇటు చెబుతూ ఉంటారు. వాడి జ్ఞానే వీడి జ్ఞానే. ఇప్పుడు ఇంతకీ అడుగుతున్నాడండి వీడు, ఎవరిని మమ్మల్ని గురువుగా పెట్టుకోమంటారు, గురువు ఎలా ఉంటాడు ఏంటని. భగవాన్ ఇక్కడ ఇంక జనరల్గా చెప్తున్నారు సబ్జెక్ట్. అసలు భగవాన్ నేననే మాట ఎక్కువ ఉపయోగించరు. కొంతమంది నేను ఈ భక్తులను అడుగుతూ ఉంటాను, ఏమంటే మీ పేరు ఏం పేరని. కొంతమంది భక్తుల్ని అడుగుతూ ఉంటాను మీ పేరు ఏం పేరని, అంటే తెలుసుని కాదు తెలియక. అడిగినప్పుడు వాళ్ళు ఎలా చెప్తారంటే, నా పేరు సుజాత అని చెప్పరు, ఏమంటే నన్ను సుజాత అని పిలుస్తారండి అంటారు. మీ పేరు ఏం పేరు అని అడుగుతామనుకో, నా పేరు సుజాత అని చెప్పరు, సుజాత అని పిలుస్తారని అంటారు. అలా కొంతమంది ఇంపర్సనల్గా మాట్లాడటం అలవాటు, కొంతమందికి ఇంపర్సనల్గా మాట్లాడటం అలవాటు. అసలు అది మంచిదే, ఇంపర్సనల్గా మాట్లాడటం అలవాటు అయితే దానివల్ల ఈగో సెన్స్ తగ్గుతుంది. ఈగో సెన్స్ దానికి కొంతమంది అసలు నేను అనే శబ్దాన్ని జనాలు ఉపయోగించరు. అసలు ఈ రోజు ఎవరో నేను చించినాడు వచ్చాక ఎవరో చెప్తున్నారు, పాప ఆ మాంగారు ఆ కోడల్ని ఎంత తిడతారో ఎనలేమండి బాబు అన్నారు. ఎన్నోడు కూడా భరించలేదు, అన్ని చిట్లు తిడతాడన్నా మాంగారు కోడలమని ఎవరో చెప్తున్నారు. అన్ని చించినాడు విషయం కాదు, ఎక్కడో విషయం చెప్తున్నారు. మరి ఆ కోడలేమంటామని అడిగానండి. ఆ కోడలు ఉన్నట్టండి, ఆ మాటలు భరించే శక్తి నాకు, మళ్ళీ నేను తిరిగి ఆయన ఏ చిట్లు తిడుతున్నాడో ఆ చిట్లు నేను తిట్టకుండా ఆ మాటలు భరించే శక్తి నాకు ఇమ్మని పరమేశ్వరుని రోజు ప్రార్థిస్తున్నాను, అదే నా ప్రార్థన అని చెప్పింది. ఏదో సందర్భాన్ని పురస్కరించి మీరు నేను చించినాడు వచ్చేది అంటున్నాను. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ హార్ట్ వాళ్ళకి తెలియకుండా లోపల హృదయం యొక్క లోయలు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఏమక్కర్లేదు, మీరు లోతుకి వెళ్ళకుండా ఒక చిన్న టెండెన్సీ ఒకసారి ఆఫ్ చేసేస్తూ ఉంటుంది, వంద జన్మలు ఆఫ్ చేసేస్తున్నది. మీకు పెద్ద బలహీనతలు ఉండక్కర్లేదు, ఒక చిన్న బలహీనత మీరు హృదయం యొక్క లోయల్లోకి వెళ్ళకుండా అడ్డుపడతా ఉంటుంది. దాన్ని తొలగించుకోవడానికి ఒకసారి వంద జన్మలు కూడా పట్టవచ్చు. మరి ఆయన చిట్టినంతకు మీరేం అనుకోవట్లేదంటే కోళ్ళు అన్నట్టండి, నేను చెట్టకుండా ఉంటే శక్తి నాకు ఉండలేదు అని చూసుకుంటున్నాను, కానీ ఆ చెట్లు కాదు నాకు కావాల్సింది. నేను చెట్టకుండా తిరిగి చెట్టకుండా ఉండే శక్తి నాకు ఉండలేదని చూసుకుంటున్నాను, అది నాకు నాకు కావాల్సినది. ఆయన పాత్ర అయింది, నా పాత్ర నాది. నేను ఎప్పుడన్నా భరష్ట్ అవుతానేమో అనుమానంగా ఉంది నాకు. ఆయన చేష్ట అవ్వకుండా నేను సహనం లోయలు హృదయం యొక్క లోతులు పెరిగే శక్తిని ఇమ్మని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఆయన ఇవ్వకపోతే నేను ఏం చేయలేను కదా. లోకంగా నీకు ముందు గురువులు ఉండొచ్చు, లోకంలో ఇక్కడ నువ్వు చూసుకో, నువ్వు బాగుపడే విధానం చూసుకో. అక్కడికి మీరు ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర రండి. నువ్వు బాగుపడే విధానం నువ్వు చూసుకో. నీ మనసు ఎవరితో శృతి కలుపుతాందో, ఎవరి పేరు స్మరించటం వల్ల, ఎవరి టీచింగ్ నువ్వు వినటం వల్ల నీ మనస్సు వాడితోటి శృతి కలుపుతాందో, నీ మనస్సు వారితోటి ఏకమంగుతాందో. లేదా ఆ గురువుని సేవించు, ఈ గురువుని సేవించు అని చెప్పాడు. ఈయన ఇంపర్సనల్గా చెబుతారు. వాడు అంటే ఇంప్రెషనల్గా ప్రశ్న అడిగాడు, ఈయన కూడా అంటే ఇంప్రెషనల్గా చెప్తున్నాడు. మీ మనస్సు ఎవరి టీచింగ్ పట్ల మీ మనస్సు శృతి కలుపుతాందో, ఏ గురువు పట్ల మీ మనస్సు శృతి కలుపుతాందో, మీకు వాడే గురువు. లోకానందరికీ లోకానందరికీ ఆడి గురువు కాకపోవచ్చు. ఇది ప్రాక్టికల్ దాని భగవాన్ చెప్పింది. ఇక్కడ ప్రాక్టికాలిటీ, ఇక్కడ ఎంత ఎత్తు కడ చూడండి. లోకంలో అనేక మంది గురువులు ఉండొచ్చు, కానీ మీ మనస్సు ఎక్కడ ఆగుతుందో, ఏ టీచింగ్ పట్ల మీ మనస్సు శృతి కలుపుతాందో, వాడే నీ గురువు. ఒకసారి సందాసం ఉండగా భగవాను, ఇప్పుడు తొందర ఏం లేదండి నాకు మోక్షానికి, తొందర ఏం లేదు నేను మోక్షానికి, తొందర ఏం పట్టడం లేదు. ఇంకో 100 జన్మలు నేను ఎత్తాను. ఒక 100 జన్మల దాకా నాకు, 100 జన్మల దాకా కల నాకు జ్ఞానం రావటం ఆలస్యమైన, తొందర ఏం లేదు అండి నాకు. కానీ ఈ 100 జన్మల్లో మీరు గురువుగా ఉండండి అని అడిగాడు వాడు సందాసం. నువ్వు అడగకపోయినా జరిగేది అది, అడగకపోయినా ఈ గేటు దగ్గరికి వచ్చిన వాడు ఈ జన్మ 1000 జన్మల తర్వాత కూడా ఈ గేట్లోంచి తరించాడు. ఎక్కడికెక్కడికెక్కడో పోతావు. స్వర్గలోకంలో పుట్టొచ్చు, నువ్వు నరకలోకంలో పుట్టొచ్చు, బ్రౌన్ మ్యాన్గా పుట్టొచ్చు, వైట్ మ్యాన్గా పుట్టొచ్చు, లేదా పశువుగా పుట్టొచ్చు, నిమిలిగా పుట్టొచ్చు. బాడీ ఏదో ధరిస్తావు, కానీ ఒకసారి ఈ గేటు దగ్గరికి వచ్చిన వాడు మళ్ళీ గేటు ద్వారా ఎవరినో కాపీ చేయకు, ఎవరినో అనుకరణ వద్దు. నువ్వు బాగుపడే విధానం నువ్వు చూసుకో. భగవాన్ అంటారు ఇక్కడి నుంచి నువ్వు నరసాపురం వెళ్ళాలనుకో, రోడ్డు మీద ముందు నువ్వెక్కడ అడగలరు, రోడ్డు మీద ముందని నువ్వెక్కడ తీయగలవు. ఇక్కడి నుంచి నువ్వు నరసాపురం వెళ్ళాలనుకో, రోడ్డు మీద నువ్వు అన్ని తీయగలవు. నువ్వు ఎన్ని ముళ్ళు ఉంటాయి ఇక్కడ నుండి నరసాపురం అంటే, రోడ్డు మీద ముళ్ళు అన్ని నువ్వు తీయగలవా? ఓ చెప్పులు చూడేసుకుని వెళ్ళిపో. వర్షం కురుస్తున్నానుకో, ఇక్కడి నుంచి ఎక్కడ భీమవరం వెళ్ళాలనుకో, వర్షం లేకుండా నువ్వు ఆఫ్ చేయగలవా? ఓ గుడి చేసుకుని వెళ్ళిపో. నీ బాగా ఏదో నువ్వు చూసు, నువ్వు తరించడం ఏదో నువ్వు చూసుకో. లోకాన్ని ఉద్ధరించడం లేదు, ఆ లోకం లోకం ఉంటే కదా. లేకుండా మంచి చేయరు అయితే నీ సేజ్ ఇది బాడీ లెస్, వరల్డ్ లెస్, మైండ్ లెస్. లోకం ఉందనుకున్నప్పుడు మంచి చెయ్యి. ఇందాక ఎవరో పాట పాడారు కదా, మంచికి మంచి, చెడుకి చెడు, ఎత్తుకి ఎత్తు అని వినించాలని. నువ్వు ఎత్తు భావం తోడు చేసినప్పుడు, కర్తృత్వం చేసినప్పుడు అది సరే, అది వ్యవహారిక సత్యం. అది ఏంటది? పరమాత్మిక సత్యం కాదు. ఎవరో ఎవరిని అనుకరణ చేయక, అనుకరణ పిరికి వాళ్ళ లక్ష్యం. ఎవరో అలా అంటున్నారు మనం ఎలా ఉండాలని పిరికి వాళ్ళ లక్ష్యం. వాళ్ళ గురువు ద్వారా వాళ్ళు బాగుపడుతుంటే బాగుపడి, మంచిగా కదా బాగుపడతాం. నీ అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, నీ మనస్సు ఎవరితోటైతే శృతి కలుపుతుందో, ఎక్కడ నీ మనస్సు నిలబడుతుందో, ఎక్కడ ఆగుతుందో, ఎవరి సమక్షంలో నీ మనస్సు నిర్మలంగా నిశ్చలంగా ఉంటుందో, నిదానంగా ఎక్కడ ఉండగలుగుతున్నావో, కొంతమంది అంటారు అన్ని దానాల కంటే నిదానం గొప్పదని. చాలామంది చాలా స్టడీగా ఉంటారు, చాలా దూరంగా చూస్తూ ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ రిప్యూటెడ్ కానీ వాళ్ళు ఫస్ట్ రాష్ట్రపతి, స్లో అండ్ స్టడీ మినిస్టర్ రేస్. నువ్వు స్లోగానే అన్నాడు, పర్వాలేదు ఈ మార్గంలో, కానీ తప్పట్లేదు ఇప్పుడు స్టడీగా వెళ్ళు. తప్పుడు తప్పుడు అడుగులు మటుకైకు వేసి అడుగు స్టడీ కదా, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఆ గురువుని ఎలా నిశ్చయించుకుంటావు అని అడుగుతున్నావు కదా, గురువుని నన్ను ఎలా నిశ్చయించుకోమని నువ్వు ప్రశ్న అది కదా. అక్కడ ప్రశాంతత ఉండాలి. ఎక్కడ? గురువు దగ్గర. నువ్వు ఏ గురువుని అయితే ఎన్నుకుంటున్నావో ఆ గురువు సమక్షంలో నువ్వు శాంతిలోకి కూరుకుపోవాలి. శాంతి నిన్ను వరించాలి. ఆదిశంకరాచార్య వారు పరమాచార్య, ఆదిశంకరాచార్య పరమాచార్య. ఈ మధ్య నన్ను ఎక్కడో కానీ ప్రశ్న అడిగారండి, ఏదో టౌన్లో. సద్గురు అంటే ఏంటి, జగద్గురు అంటే ఏంటి అని ఎక్కడ కానీ ప్రశ్న అడిగారు. నాకు రావటం లేదు. సద్గురువుకి జగద్గురువుకి ఉన్న భేదం ఏమిటి? కొంతమంది సద్గురువు అంటున్నారు, ఆదిశంకరాచార్య వారిని జగద్గురువు అంటున్నారు, కృష్ణుని జగద్గురువు అంటున్నారు, మరి కొంతమంది సద్గురువు అంటున్నారు, కొంతమంది జగద్గురువు అంటున్నారు. ఇద్దరికీ తేడా ఏమిటండి? సద్గురువు అంటే సద్వస్తువును తన అనుభవంగా అట్టే పెట్టుకుని ఇతరులకు టీచ్ చేయాలి, వాడు గురువు. వాడు ఆత్మయ్య ఆత్మ గురించి బోధించాలి. ఆత్మగా ఉండి ఆత్మ గురించి బోధిస్తే సద్గురువు. మరి జగద్గురువు అంటే ఇక్కడ చిక్కంతా ఉంది. ఇక్కడ జగద్గురువు అంటే ఎవడంటే వాడు సద్వస్తువుగానే ఉంటాడు. ఎవడు? జగద్గురువు కూడా సద్వస్తువుగా ఉంటాడు. సద్గురువు ఉన్నప్పుడు జగద్గురువు ఉండకుండా ఎలా ఉంటాడు? ఉంటాడు. కానీ జగద్గురువు గురిది ఎవరికి వస్తుందంటే నువ్వు మాట్లాడే సబ్జెక్టులో సృష్టిలు ఎవరికి ఏ డౌట్ వచ్చినా దాన్ని నివారించగలగాలి, వాడు జగద్గురువు. నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పిన ఫైనల్ వరడు. ఇంకా అక్కడ డిస్ప్యూట్ ఉన్న ఫైనల్ వరడు. నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ మీద, నువ్వు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నావు అది నువ్వు అయి ఉంటేనే కాదు. ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నావు అది నువ్వు అయి ఉంటేనే కాదు. అది నువ్వు అయి ఉండటమే కాదు, దాని తాలూకు ఎవరికి ఏ డౌట్ వచ్చినా నువ్వు నివారణ చేయగలవాడు. జగత్తులో ఒక భారత భూమిలో కాదు, అలా జగత్తులో ఎవరికి ఏ సబ్జెక్ట్ డౌట్ వచ్చిందో ఆ సబ్జెక్టులో నివారణ చేయగలిగితే వాడు జగద్గురువు. అందుకే కృష్ణుని జగద్గురువు, వందే జగద్గురువు. అంటే వాడు గుర్తుపెట్టుకోండు, రూపాన్ని బట్టి శక్తి ఉండదు, పేరుని బట్టి శక్తి ఉండదు. పేరుని బట్టి శక్తి ఉండదు, రూపాన్ని బట్టి శక్తి ఉండదు. ఆ వైష్ణవుడు ఏదంటే దేవుడికి మీరు కాళ్ళు ఉండాలా, చేతులు ఉండాలి కదా, శివుడికి ఏమి లేవుండాలి, లింగానికి ఏమి, ఇది కూడా ఆక్షేపించారు. శివుడు లింగ రూపంలో ఉన్నది మాత్రం చేత రూపాన్ని బట్టి శక్తి ఉండదు. అది ఎక్కడైనా సరే రూపాన్ని బట్టి శక్తి ఉండదు. అల్లాడి కృష్ణ స్వామిని చూస్తే మనం చూడడానికి అంధవికారంగా ఉండేవాడు. అష్టావక్రుడు ఎన్ని వంక, ఆడి పేరే అష్టావక్రుడు. కొంతమంది అల్లాడి కృష్ణ స్వామిని మనం చూడలేము అసలు, అంత మనిషి వికారంగా ఉంటాడు. కానీ లాలో ఫైనల్ వర్డ్, లాలో ఒక మాట చెప్తే వాడు తిరిగి లేదు. వాడు మనిషిని చూస్తే చాలా వికారంగా ఉండేవాడు. దానికి రూపానికి సబ్జెక్టుకి సంబంధం ఏంటి? కొంతమంది బయటికి చాలా అందంగా కనిపిస్తారు, లోపల మనసులో కుళ్ళిపోయి ఉంటారు. కొంతమంది మనుషులు నల్లగా ఉండొచ్చు, మధురాతి మధురంగా ఉంటారు మైండ్లో. అది వెరితను రూపాన్ని బట్టి శక్తి ఉంటుంది అనుకోవద్దు, అది వెరితను. అది అంటే వాడు అక్కడ అమాయకత్వానికి అజ్ఞానాన్ని గుర్తుంది. సూర్యుడి రాయి ఇనుము ఏ విధంగా అయితే ఆకర్షిస్తుందో, గోపికల్ని కృష్ణుడు ఎలా ఆకర్షించాడో అది నేను కల్పించి చెబుతున్నాను అనుకోండి, ఇక్కడ భగవాన్ అనలేదు, అది నీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను. గోపికులు అంటే వాళ్ళు ఋషులు, వాళ్ళందరూ వాళ్ళు పూర్వజన్మలో ఋషులే. వాళ్ళు భౌతికంగా ఈశ్వరుతో అనుబంధం పెట్టుకోవడానికి ఋషుల రూపంలో వచ్చారు. ఇవి మనకు భారతంలో చాలా ముందు ఋషుల పేర్లు వస్తాయి. వాళ్ళ ప్రేమ ఆ గోపికల ముందు ప్రేమ, వీళ్ళ ప్రేమ సరిపోదు. వాళ్ళు ఋషులు, వాళ్ళు అంటే భౌతికంగా అనుబంధం కోసం వాళ్ళు వచ్చారు ఆ రూపంలో. అంటే గాడ్ మేనిఫెస్ట్ అయినప్పుడు అతనితో ఆడుకోవటానికి, పాడుకోవటానికి, అతనితో కలిసి అన్నం తినటానికి, అలా భౌతికంగా ఆ రూపం సర్వేశ్వరుడు బ్రహ్మం కాళ్ళు చేతులు చెరుక్కు వచ్చినప్పుడు వాళ్ళతో వివరించడం కోసం ఋషులే గోపికులుగా అవతరించారు. సూర్యంతిగా భగవాన్ ఏం చెప్తుంది? సూర్యంతిగా అంటే కృష్ణుడు కృష్ణుడి పట్ల గోపులకి ఎంత అట్రాక్షన్ ఉందో, ఈ శిష్యు గురువు పట్ల కూడా శిష్యుడికి అంత అట్రాక్షన్ ఉండాలి. అది నేను చెప్తున్నాను కొన్ని. ఇక్కడ భగవాన్ చెప్పే సూర్యంతరాయి ఇనుముని ఏ విధంగా అయితే ఆకర్షిస్తుందో, సూర్యంతరాయి ఇనుముని ఏ విధంగా అయితే ఆకర్షిస్తుందో, అలాగే మీకు గురువు పట్ల తన ఆ గురువు యొక్క మాట వల్ల, గురువు యొక్క చూపు వల్ల, గురువులో ఉన్నటువంటి శాంతి వల్ల, గురువు యొక్క బిహేవియర్ వల్ల ఆయన పట్ల మీకు ఆకర్షణ కలగాలి. ఎలాగే నార్మల్గా న్యాచురల్గా నువ్వు ఎవరినైతే గురువుగా ఎన్నుకున్నావో అతని పట్ల నీకు ఆకర్షణ ఉండాలి, ఆ టీచింగ్ పట్ల నీకు ఆకర్షణ ఉండాలి. అతనికి అయితే ఎవరికి, ఆ గురువుకి హెచ్చు తగ్గుల బుద్ధి ఉండకూడదు, యూనిఫారంగా ఉండాలి వాడి బుద్ధి. గురువు బుద్ధి ఎలా ఉండాలంటే యూనిఫారంగా ఉండాలట, అప్స్ డౌన్స్ ఉండకూడదు. పిల్లవాడు దావా చేస్తే, ఇది మిమ్మల్ని దావా చేశాడు అడ్వకేట్ ప్లేటర్ని తీసుకొస్తున్నారని ఎవరైనా భగవాన్తో చెప్తే, అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, వాడు చేసిన చెడ్డంతో జ్ఞాపకం పెట్టుకోవటం, పూర్వం వాడికి చాలా మనకు మంచి చేశాడు, మంచి మనం జ్ఞాపకం పెట్టుకుందాం. వాడు ఇప్పుడు ప్లేటర్ని తీసుకొస్తున్నాడు, ఆ చెడ్డంతో మనం జ్ఞాపకం, వాడు పూర్వం మనకు చాలా మంచి చేశాడు, అదే జ్ఞాపకం పెట్టుకుందాం. అది ఒక వేదంలో ఒక రుక్కు ఉందండి, ఒక మంత్రం, ఇది రాసుకోండి అందరం, ఇవందరూ రాసుకోండి, ఇంటికాడ బైహార్ట్ చేయండి. ఇది వేదంలో ఒక రుక్కు, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఈ గ్రామంలో వేదాపారాయణం చేస్తాంటే అంతకుముందు ఆ వేదం మనమే నేర్చుకుంటే మంచిదే అనిపిస్తుంది నాకు. ఏంటంటే ఆ వేదం మీద గౌరవం లేదు అసలు వాళ్ళకి, అదే నాకు ఆశ్చర్యం. అందరూ కాదు, చాలామంది అలా వాళ్ళు చేసి వాళ్ళు చెప్పే మాట మీద వాళ్ళకి గౌరవం కనిపించట్లేదు. అందరూ కాదు, కొంతమంది మాట నేను చెబుతున్నాను. ఇది రాసుకోండి, సదాచారం. సదాచారాన్ని డిఫైన్ చేశాడు ఎవడు వేదం. సదాచారం ఎలా ఉంటుందని, ఇది ఎవరో మామూలు వాళ్ళు ఈ మధ్యన ఎవరో చెప్పిన మాటలు కాదు, అంటే అది శృతి, శృతి చెప్పిన మాట. అది బ్రహ్మం శృతి అంటే, ఆ శృతి అంటే కల్పించి రాసింది కాదు, వాళ్ళు వినపడింది రాసింది. మహర్షులు వాళ్ళు విన్నది రాశారు, అదే శృతి. శృతి వేరు, స్మృతి వేరు. తన అనుభవాన్ని తీసి రాసింది, గాథలు రాసింది శృతి. అంటే శృతి అంటే వినటం, శ్రవణం చేయటం. వాళ్ళు పూర్వ మహర్షులు ఆ వాణి, ఆ దైవ వాణి చెబుతంటే, ఆ పరబ్రహ్మం తీర్చి చేస్తుంటే అది ఊరికి రాశారు, అది శృతి. ఇది రాసుకోండి అందరూ, ఇంటికి బైహార్ట్ చేయండి. ఎవడు సదాచారం కలవాడు అని. చెడ్డను చూడటంలో ఎవడైతే బుద్ధిగా ఉంటాడో, చెడ్డను చూడటానికి వాడు కళ్ళున్నా బుద్ధిగా వాడు బుద్ధివాడిగా మార్చుకుంటాడు చెడ్డను చూసేటప్పుడు. చాడీలు చెప్పే టైం వచ్చినప్పుడు, చాడీలు చెప్పే టైం వచ్చినప్పుడు, దుర్భాష మాట్లాడే టైం వచ్చినప్పుడు ఎవడైతే మూగవాడుగా ఉంటాడో, ఇతరుల గురించి థర్డ్ పర్సన్ గురించి ఎవరైనా చెడ్డ మాటలు చెబుతాంటే చెవిటి వాడిలో ఎవడు ఉంటాడో. ఏం వండర్ఫుల్ టీచింగ్ చూడండి. ఆ తల్లి వేదాన్ని తల్లి అంటారు, వేదాన్ని వేద మాత అంటారు. ఆ తల్లి ప్రేమ చూడండి. ఎవడు సదాచారం గల వాడిని డిస్కస్ చేస్తూ థర్డ్ పర్సన్ గురించి ఎవరైనా చెడ్డ మాటలు చెబుతాంటే చెవిటి వాడిగా ఎవడు ఉంటాడు. నోటితో దుర్భాష ఆడకుండా, ఇప్పుడు మనం కూడా ఒకసారి దుర్భాషలాడుతాం కదా, చాడీలు చెప్పేటప్పుడు కొంతమందికి చాడీలు ఆడేవాడు ఇక్కడ మాటలు అక్కడ మాటలు మూసుకెళ్తూ ఉంటారు. వాళ్ళకి పని పాటు లేదు, ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ మూసుకెళ్తాం. ఆ ఎవరు ఎలా నిర్వహించింది, ఆ చెడ్డ చెప్పే చెడ్డ మాటలు చెప్పేటప్పుడు, అంటే ఈ చాడీలు చెప్పేటప్పుడు మూగవాడు కింద ఎవడు ఉంటాడు. చాడీలు చెప్పేటప్పుడు మూగవాడు కింద ఎవడు ఉంటాడు. చెడ్డను చూడవలసి వచ్చినప్పుడు బుద్ధివాడి కింద ఎవడు ఉంటాడు. అంటే బిహేవియర్ ఎలా ఉండరు అంటే, ఎవడు ఈ లోకాన్ని ఎవడు లోక లౌకిక మానవాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పి మాటలు కాదు, నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలనుకున్నప్పుడు ఆ స్పిరిచువల్ స్టేటస్ లోపల ఉన్న బ్రహ్మం అందుకోను. వేదం ఏ వస్తువును అయితే ప్రతిపాదిస్తాడో ఆ వస్తువులు అందుకోవటానికి తగిన బిహేవియర్. అందరి గురించి చెప్పి, లౌకికుల గురించి చెప్పి, వేదం ఏ వస్తువుని తెలుసుకోమని వేదం ప్రతిపాదిస్తుందో ఆ వస్తువుని తెలుసుకోవటానికి నీకు ఏ రకమైనటువంటి బిహేవియర్ ఉండాలో, సదాచారం ఎలా ఉండాలో నిర్వచిస్తుంది ఇక్కడ సందర్భం. అది కాంటెక్స్ట్. చెడ్డను చూసేటప్పుడు నువ్వు బుద్ధివాడిగా ఉండాలి. లేదా థర్డ్ పర్సన్ గురించి నేరాలు చెబుతుంటే నువ్వు చెబుతేవాడి కింద ఉండాలి. నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలనుకున్నప్పుడు చాడీకి చెప్పేటప్పుడు మూగవాడి కింద ఉండాలి అని చెప్పి వేదం వర్ణిస్తుంది. ఇది సదాచారము అంటాడు. లౌకికులు మొరలీతీతులు గురించి చెప్పింది కాదు, నువ్వు గాంభీర్యానికి పొందటానికి నీకు ఈ సదాచారంలో నువ్వు ఉండాలి. అప్పుడు నీకు ఆ వస్తువు వేదంలో ప్రతిపాదించబడినటువంటి వస్తువు బ్రహ్మము నీకు ఎరుక పడుతుంది. ఉంది, అక్కడ రెడీగా ఉంది, అది నీకు ఎరుక పడుతుంది. అది చెప్పి ఎంత అందంగా చెప్పాడు, ఇది సదాచారం. మూగవాడిగా గుడ్డివాడిగా చెవిటివాడిగా ఉండు, ఇది ఏ సందర్భాల్లో ఉండాలి చెప్పి, ఇది సదాచారం. ఇది దురాచారం కాదు, ఇది సదాచారం. సూర్యంటి రావు ఏ విధంగా అయితే ఎనుగును ఆకర్షిస్తుందో అలాగే ఆ గురువు సన్నిధిలో గురువుకు నువ్వు అలా ఆకర్షించబడాలి. ఆ సమత్వం దృష్టి సమత్వం యోగ విచ్చతే, సమత్వం యోగ విచ్చతే. యాగం వేరు, యోగం వేరు. యాగం వేరు, యోగం వేరు. ఏదో దేవతల్ని దేవతల్ని ఏదో దేవతల అనుగ్రహం పొందడం కోసం అవి చేసి వేదమంత్రాలు, ఆ యాగం అది. యోగం వేరు. యోగం అంటే డైరెక్ట్గా మన బ్రహ్మంలో ఐక్యం అవడం కోసం చేసే పని. యాగం వేరు, యోగం వేరు. యోగం అంటే డైరెక్ట్గా మన బ్రహ్మంలో ఐక్యం అవడం కోసం మనం చేసే ప్రయత్నం, అది యోగం. మీరు ఎవరైనా ఒక దుష్టుడితో సహవాసం చేస్తున్నారనుకోండి, అనుకోండి మాట వచ్చి, ఆ దుష్ట లక్షణాలు మీరు కూడా ముందు ఉండాలి. లేకపోతే సహవాసం చేయాలని బుద్ధి మీకు కలగదు. ఆ గురువు గురించి ఇక్కడ భగవాన్ చెప్పేది, అతనికి సమభావం ఉండాలి. సమత్వం యోగం. యోగం అంటే ఏంటి? కేవలం ముక్కులు గాలి చూసుకోవడమే కాదు, వాడికి సమాన బుద్ధి ఉండాలి. ఏం బుద్ధి ఉండాలి? వాడికి సమాన బుద్ధి ఉండాలి. అయితే సమాన బుద్ధి జ్ఞానం కాదు, అది వేరే ఉన్నది. ఏది? దేహం కంటే, ఇంద్రియముల కంటే, మనసు కంటే, బుద్ధి బుద్ధి కంటే, నాకు తెలుసును నాకు తెలియదు చెప్పే దానికంటే అది వేరే ఉన్నది. ప్రత్యేగాత్మ అది వేరే ఉన్నది. వీటి అన్నిటికి వేరుగా ఉన్నది. అది నాకు తెలుసును నాకు తెలియదని చెప్పడానికి కూడా అది వేరుగా ఉన్నది. సమాన బుద్ధి, సమత్వ బుద్ధి అనేది మీకు రియలైజేషన్కి సహకరిస్తుంది. అప్సెట్ డౌన్స్ ఉండకూడదు బుద్ధిలో, అప్సర్ డౌన్స్ ఉండకూడదు. మనం చూడండి, ధనవంతుని ఒక రకంగా గౌరవిస్తాం, ధనం లేని వాడిని ఒక రకంగా, చదువుకున్నవాడిని ఒక రకంగా గౌరవిస్తాం, చదువులేని వాడిని ఒక రకంగా గౌరవిస్తాం. కానీ బట్టలు శుభ్రంగా వేసుకొస్తే ఒక రకంగా గౌరవిస్తాం, బట్టలు శుభ్రంగా లేకపోతే ఒక రకంగా గౌరవిస్తాం. బంగారు పిచ్చుకుని ఒక రకంగా గౌరవిస్తాం, బంగారు పిచ్చుకులు కాని వాళ్ళని ఇంకో రకంగా. మనకేలా, సైకిల్గా ఉన్నాడు సైకిల్గా వస్తాడు, అది సైకిల్ లేనివాడు నడిచి వస్తాడు, కారు ఉన్నాడు కారులో వస్తాడు, విమానంలో ఉన్నాడు విమానంలో వస్తాడు. మనకేలా, ఆ గొడబండి కూడా మనకెందుకు, ఆ సైకిల్ కూడా మనకెందుకు, లేకపోతే విమానం కూడా మనకెందుకు? వాడు వేసుకొచ్చిన వాహనాలతో మన ఐడెంటిఫై అయితే వాడికి సమాన బుద్ధి ఏంటి? వాడికి ఉంది కాబట్టి వేసుకొచ్చాడు, మనకు ఉద్దరించేంటి కదండి? సైకిల్ ఉన్నాడు సైకిల్ వేసుకొస్తాడు, విమానం వచ్చేవాడు విమానం వేస్తాడు. ఆ విమానం ఉంది కాబట్టి వేసుకొచ్చాడు, మనకు ఉద్దరించేంటి? ఆయన విమానంతో, ఆ మనిషి విమానంతో ఆలోచన పొంది ఆయన మనం తల్లి ఆ బుద్ధి పనికిరాదు ఎక్కడ చెబుతున్నాడు భగవాన్. ఆవు లక్ష్మి చూశాను వరట భగవాన్, నీ గురించి నాకు భగవాన్ కూడా పక్షపాత బుద్ధి అని వస్తుంది, నీ గురించి నాకు మాటలు కూడా వస్తున్నాయి. అంటే లక్ష్మి ఒకలాగే చూస్తున్నారు, మిగతా వాళ్ళని ఒకలాగే చూస్తున్నారని చెప్పుకుంటున్నారు ఆశ్రమంలో. నీ గురించి నాకు పక్షపాత, భగవానికి పక్షపాత బుద్ధి ఉందని వస్తాను నీ గురించి నాకు. ఏనా ఆశ్రమంలో ఎంతమంది చెప్పుకున్నా ఆప్ష అయితే పోలేదు రాష్ట్రమే. ఏంటి ఆ ప్రేమ ఆప్ష అయితే నిజండి? అది లక్ష్మి ఆవు ఆకుకూరలు అవ్వడం ఉన్నప్పుడు ఎంత అన్నం తెచ్చిందటండి, కొండలే ఎంత అన్నం తెచ్చిందటండి. ఎప్పుడు అన్నం తెచ్చాను తిను, అన్నయ్య దట్టిన కొంచెము తెచ్చాను తినేదట, ఇంకా తిను ఇంకా తిని ఇంకా తిను ఇంకా తిని ఇంకా తిను కొంచెం తెచ్చాను తిను. ఎప్పుడు భగవాన్ ఎండలో తిరుగుతాంటే నీకు బుద్ధి లేదా? ఒక చోట పడి ఉండరాదాను భగవాన్ ఎప్పుడు నువ్వు నువ్వు అనేది అట్లా మీరని ఎప్పుడు ప్రోగ్రామ్ నెంబర్ ఉపయోగించలేదు. నువ్వు ఎప్పుడు ఎండలో తిరుగుతున్నావు అనుకున్న భగవాను, ఎందుకు నీకు బుద్ధి లేదా ఎలా ఎండలో తిరుగుతున్నావు అని అడిగాడు. నీ గురించి మనకి భగవానికి పక్షపాత బుద్ధి ఉందని కూడా అనుకుంటున్నారు. అంటే అక్కడ పక్షపాత బుద్ధి కదా, ప్రేమ ఆప్యాయత కట్టుబడిపోవటం. అంటే చూసేవాడు కదా పక్షపాతం కింద అనే పూజించవచ్చు, అక్కడ పక్షపాతం లేదు. అక్కడ ఆ లక్ష్మి కొన్ని ఆప్యాయతకి, ఆవు ఆ గోలక్ష్మి కొన్ని ఆప్యాయతకి ఇక్కడ కట్టుబడిపోవటం. అయితే గురువు ఎవరో తెలియదు దానికి, గురువు యొక్క స్వరూపం, గురువు అంటే ఎవరు, గురువు యొక్క స్వరూపం ఇట్టిదని నువ్వు తెలుసుకోవడానికి. నీ స్వరూపం నీకు తెలియకుండా గురువు స్వరూపం తెలియదు, నీ స్వరూపం నీకు తెలియకుండా దేవుడు స్వరూపం తెలియదు. దేవుడు తెలుసుకోవాలంటే అర్థం ఏంటంటే నువ్వు తెలుసుకోకుండా దేవుడు ఎవడో నీకు తెలియదు, నువ్వు తెలుసుకోకుండా గురువు ఎవడో నీకు తెలియదు. నువ్వు తెలుసుకున్నాక తెలుస్తుంది ఓ గురువు అంటే ఇట్టివాడని, నువ్వు తెలుసుకున్నాక తెలుస్తుంది దైవం అంటే ఇట్టివాడని. అప్పటి వరకు ఏదో సందేహం కిటికీ ముందు చూసినట్టు ఉంటుంది. సమగ్రంగా నీకు అది వస్తువు ప్రత్యక్షం కాదు. గురువు నేను నీ స్వరూపం నేను తెలిసాక అప్పుడు గురువు అంటే ఇచ్చివాడని నీకు తెలుస్తుంది. నిన్ను తెలిసి గురు దేవుడికి నిన్ను తెలుసుకోవటమే దేవుడిని తెలుసుకోవటం, నిన్ను తెలుసుకోవటం గురువుని తెలుసుకోవటం. నిన్ను తెలుసుకోవనుకో గురువు ఎత్తివాడు నీకు తెలియదు, నిన్ను తెలుసుకోవనుకో ఏది ఈశ్వరుడు ఎత్తివాడు దైవం ఎత్తిదో కూడా నీకు తెలియదు. అంచేసి నువ్వేం చేస్తావంటే నీలో హెచ్చు తగ్గులు తగ్గటానికి లోకానంత గురు రూపంగా చూడు. నీకు మీ అమ్మ అంటే బాగా ఇష్టం అనుకోండి, లోకానంతా మీ అమ్మగానే చూడండి, మీకు ఇంకా హెచ్చు తగ్గులు రావు. గురువు అంటే మీకు బాగా ఇష్టం అనుకోండి, మీ గురువు అంటే లోకానంతా గురువు కింద చూడండి. అంటే గురువు అంటే గురువు కాదు, మీ అమ్మాయి అంటే మీకు బాగా ఇష్టం అనుకోండి, లోకానంతా మీ అమ్మాయి కింద చూడండి. అంటే మనస్సు అనగటానికి చెప్పే ప్రక్రియ ఇది. అంటే కొంతమంది గురువులు కొంతమంది ఆఫీసర్లు చెప్తా ఉన్నారు ఏమన్నా మాకు యాక్ట్ కంటే ట్యాక్ట్ ఎక్కువ తెలియాలని. యాక్ట్ తెలియకపోయినా రోజులు వెళ్ళిపోతాయి కానీ ట్యాక్ట్ లేకపోతే నేను ఉద్యోగాలు చేయలేమని. ఇది ఒక ట్యాక్ట్. మీ అమ్మాయి అంటే నీకు బాగా ఇష్టం అనుకో, మీ అమ్మాయి అంటే లోకానంతా మీ అమ్మాయిగానే చూడు. అవి నీ మనస్సు ఎందుకు ప్రక్రియ ఎందుకంటే నీ మనస్సు అణిగిపోతుంది. అణిగిన మనస్సు కానీ అంతర్దృష్టి కలగదు, అణిగిన మనస్సు కానీ ఆత్మసాక్షాత్కారం కలగదు. విజృంభిస్తున్న మనిషికి వాడు ఎంత పండితుడైనా, వాడికి ఎంత ఫేమ్ ఉన్నా, ఎంత ఎకనామిక్ స్టేటస్, సోషల్ స్టేటస్ ఎంత ఉన్నప్పటికీ వాడికి ఆత్మానమం కలగదు. అడిగిన మనస్సుకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆ మనస్సును అడగటానికే ఈ ప్రక్రియ. మీకు ఎవరైతే ఇష్టం వాడే లోకంగా చూడు. ఒక నీకు ఈశ్వరుడు అంటే ఇష్టం అనుకో, ఈశ్వర రూపంగానే చూడు లోకం అంతా. నీకు శివుడు అంటే బాగా ఇష్టం అనుకో, శివరూపంగానే చూడు. నీకు ఏ వస్తువు అయితే నీ హాత్తకి కోదుగా ఉందో ఆ వస్తువుగానే లోకాన చూడు. అప్పుడు నీకు రాగ ద్వేషాలు ఉండవు. అంటే రాగం మనస్సును బాహ్య ముఖానికి తీసుకొస్తుంది, ద్వేషం కూడా మనస్సుని బాహ్య ముఖానికి తీసుకొస్తుంది. చాలా మందికి అసూయ తీరుగ్గా ఎందుకు వస్తుంది, దానికి పెట్టుబడి అక్కర్లేదు. ఇప్పుడు మనం చొరబట్టి పెట్టుకోవాలనుకోండి, పెట్టుబడి ఉండాలి. చిన్న వ్యాపారం చేసుకోవాలన్నా పెట్టుబడి ఉండాలి. ఇక్కడి నుంచి మనం భీమవరం వెళ్ళాలనుకోండి, జీవులు 10 రూపాయలు లేకుండా వెళ్ళాం. ఈ మధ్య ఎవరో డాక్టర్ గారు అడిగారు మా దగ్గరికి వచ్చినాడు, ప్రతివాడు ఎవరు 200 ఉండవలసింది, 200 ఏదో లేకపోతే లాభం లేదని. అంటే మాకిచ్చి ఏదో మాకివ్వాలి కదా, వాడు మందులు కొనుక్కోవాలి కదా. రేట్లు మందులు కూడా కాస్ట్లే కదా, 200 రూపాయలు ఆడికి ఎవరు లేకపోతే మా దగ్గరికి వచ్చిన ప్రయోజనం లేదు. ఎన్ని భీమారం వెళ్ళాలంటే ఒక 20 రూపాయలు ఉండాలి కదా. ఇంకా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు ఏంటంటే అసూయ. నువ్వెవరి మీద అసూయ పట్టడానికి ఇంకా ఖర్చు ఎందుకు ఒక రూపాయి కూడా అక్కర్లేదు. అంచెల అన్నింటికంటే తేలిగ్గా వస్తుంది అసూయ. అర్జున ఆ గుణం నీకు లేదు, అందుకే నీకు భగవద్గీత చెప్తున్నా అన్నాడు కృష్ణుడు. ఎందుకంటే నీకు నాకు బంధుత్వం ఉంది, నీకు నాకు స్నేహం ఉంది, మనం కలిసిమెలిసి చాలా కొన్ని సంవత్సరాల తరబడి ఉన్నాం, ఎవరిని నువ్వు అసూయ పట్టం నేను చూడలేదు. ఆ ఒక్క గుణమే, ఆ గ్రేట్ క్వాలిటీ, ఆ గుడ్ క్వాలిటీ నన్ను స్వాధీనం చేసింది. నీకు నన్ను చాకరీ చేసే స్థితిని తీసుకొచ్చిందో ఆ ఒక్క గుణం అనేది, చాకరీ చేయవలసిన స్థితికి వచ్చింది అది. ఎక్కడాది అసూయ కనిపించలేదు అట్ని, ఇంతకాలం కలిసిమెలిసి ఉన్నప్పటికీ ఎవరికి భగవంతుడికి అర్జునుడి చోటు అయ్యా అసూయ అందరికీ తేలిగ్గా రావడానికి కారణం ఒకటి, పెట్టుకుని లేదు దానికి. సోడా తాగాలంటే రూపాయి ఉండాలి, దానికి రూపాయి కూడా అక్కర్లేదు. అంటే మీరు నువ్వెవడో నీకు తెలియకుండా దేవుడు అంటే ఎవడో నీకు తెలియదు, నువ్వెవడో నీకు తెలియకుండా గురువు ఎవడో కూడా నీకు తెలియదు. అంచేది నిన్నెవడో నిన్ను ఎవడో తెలుసుకోమనే రిపీటెడ్గా చెప్పడానికి కారణం అదే. మళ్ళీ చివరి మళ్ళీ నీ సబ్జెక్ట్లోకి వస్తున్నారు బాబు. నువ్వు ఎవరైనా నువ్వు ఎవడో తెలుసుకో అని చెప్పడానికి కారణం అదే. నువ్వెవడో నీకు తెలియకపోతే లోకం కూడా తెలియదు, దేవుడు కూడా తెలియదు, గురువు కూడా తెలియదు. అందుకే నువ్వు ఎవడో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయని చెప్పడానికి కూడా కారణం అదే. అంచేత భగవాన్ హార్ట్ చూడండి, లోకంలో అనేక మంది మహాత్ములు, అనేక మంది మహర్షులు, అనేక మంది యోగులు ఉన్నారు. ఇండియాలో ఒక్క కాలేజీ, లోకంలో ఒక్క కాలేజీ కాదు, ఒక్క యూనివర్సిటీ కాదు, అనేక యూనివర్సిటీలు ఉన్నాయి, అనేక కాలేజీలు ఉన్నాయి. లోకంలో ఎంతో మంది మహర్షులు ఉన్నారు, లోకంలో ఎంతో మంది యోగులు ఉన్నారు. ఏ మహర్షి పట్ల నీకు ఆకర్షణ కలుగుతుందో, ఏ మహాత్ముల పట్ల ఆకర్షణ కలుగుతుందో, అక్కడే ఆ వ్యక్తిని నువ్వు గురువుగా భావించు. ఒక్కళ్ళిద్దరు కాదు, అనేక మంది మహర్షులు ఉన్నారు, ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనములు అని శేఖరాజు అంటాడు. ఎందరో మహానుభావులు అందరికీ, అందరికీ వందనములు. అలాగే లోకంలో ఎంతో మంది ఉన్నారు, నీకు ఎక్కడ ఆకర్షణ కలిగితే అక్కడ నువ్వు ట్రైనింగ్ అవ్వను, నువ్వు పొందవలసిన శిక్షణ అయితే నువ్వు పొంది నువ్వు చేయవలసిన అభ్యాసం ఆయన సమక్షంలో చేసుకో. ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, ఎంతోమంది మహానుభావులు ఉన్నారుగా. అంటే నీ మనస్సు ఎక్కడ ఆకర్షించబడుతుందో, నీ మనస్సు ఎక్కడ నిలబడుతుందో, నీ మనసుకి ఎక్కడ ఏకాగ్రత కలుగుతుందో, నీ మనస్సు ఎక్కడైతే శాంతిలో స్థిరపడుతుందో, వారిని నీ గురువుగా ఎందుకు భావించకూడదు? వారిని నీ గురువుగా ఎందుకు భావించకూడదు? వారిని గురువుగా తీసుకో. నీకెవరి మీద విశ్వాసం ఉందో, ఎవరి మీద గౌరవం ఉందో వారిని గురువుగా తీసుకో. నన్ను గురువుగా తీసుకోమని ఆయన చెప్పటం లేదు. ఎవరి మీద అయితే విశ్వాసం ఉందో, ఎవరి పేరు స్మరించుకుంటే నీ మనస్సు నిలబడతాడో వారిని గురువుగా తీసుకో. ఇతరులు గొడవ నీకనే అవసరం, ఇతరులు గొడవ నీకు అవసరం. ఒకవేళ వాళ్ళ మనస్సు ఎక్కడ ఆకర్షించబడితే వాళ్ళకి వాళ్ళు ఎలా పొందుతారు, వాళ్ళు పొందవలసిన ఏదో పొందుతారు. ముందు నీలో చూసుకో, అది మర్చిపోకుండా. సబ్జెక్టివ్ థింకింగ్ ముఖ్యం, ఆబ్జెక్టివ్ థింకింగ్ కాదు. అసలు ఆబ్జెక్టివ్ థింక్ ఉన్నవాడికి వాడి కోటి జన్మలు ఎత్తిన వాడికి రియలైజేషన్ రాదు. అయితే ఒకటి మోక్షం పొందాలి అనే వేదన, ఆ తపన, ఆ రోదన గురువు అనుగ్రహం వల్ల వస్తుంది. నీకు ఆ లోపల బ్రహ్మమని తెలుసుకోవాలి, ఆ బ్రాహ్మణ స్థితిని పొందాలనే కాంక్ష రావాలి కదా. ఆ కాంక్ష నీకు ఎలా వస్తుంటే గురువు అనుగ్రహం వల్ల నీకు కలుగుతుంది ఆ కాంక్ష. నీకు ఆ విముక్తి పొందాలి, ఆ లిబరేషన్, సెలవేషన్ అది పొందాలనే కాంక్ష, అది లోపలికి వెళ్ళాలి అనే కాంక్ష, ఆ గురువు అనుగ్రహం. అది కూడా నీ సొన్ని తెలివి అనుకుంటున్నామో, అది కూడా గురువు అనుగ్రహం. అది నీ తెలివి అనుకుంటున్నాము, అది కూడా నీకు, అది కూడా ఆ కాంక్ష రావటం నీ తెలివి వాళ్ళు రాలేదు, గురువు అనుగ్రహం వాళ్ళు నీకు వచ్చింది. అది మిస్ అవ్వద్దునువు, అప్పుడు మిస్ అవ్వద్దునువు. బయట గురువు ఉన్నాడు, లోపల గురువు ఉన్నాడు. లోపల గురువు శరీరం ధరించి వచ్చాడు, బయట ఉన్న గురువు లోపలికి గెంటుతాడు. ఎక్కడ హృదయంలో గెంటుతాడు, లోపల ఉన్న గురువు తనలో గుంజుకుంటాడు. లోపల గురువు చేసే పని ఉంది, బయట గురువు చేసే పని కూడా ఉంది. ఇద్దరు పని చేస్తారు, బయట గురువు చేస్తూ ఉంటాడు, లోపల గురువు కూడా చేస్తూ ఉంటాడు. వాడు చేసే పని ఉంది, వీడు చేసే పని ఉంది. అందుకే లోపల గురువు మేనిఫెస్ట్ అయ్యి రావడానికి, ఒక బాడీ చదువుకుని రావడానికి అదే కారణం. జన్మలు ఉన్నాయా లేదా అనేది భగవాన్ ఆ వాక్యమే ప్రమాణం. పూర్వజన్మలో మనకేమి సంబంధం లేకుండా ఇక్కడ కలుసుకున్నాము, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా? మీరు వెళ్ళిపోతున్నారు, మేము ఉండిపోతున్నామని ఒక భక్తుడు అంటాడు భగవంతుడు లాస్ట్ డేస్లో. మీరు వెళ్ళిపోతున్నారు, మేము ఉండిపోతున్నాం అంటే భగవాన్ అంటారు, పూర్వజన్మలో మనం ఏమి సంబంధం లేకుండా ఇక్కడ కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా? మనకు గురువు పట్ల ఆకర్షణ, బలీయమైన ఆకర్షణ కలగటం కూడా గురువు అనుగ్రహం. అంచేత నీకు మోక్షం అనేది బయట ఎక్కడో దర్శాపురంలోని, భీమవరంలోని, చేబ్రోలో లేదు, విశాఖపట్నంలో రాదవుగా. మోక్షం ఎక్కడో నీకు విశాఖపట్నం రాదు, మద్రాసులోనూ రాదు, అమెరికాలోనూ రాదు, ఇంగ్లాండ్లో రాదు మోక్షం. ఈనాటికైనా, ఏ నాటికైనా, ఈ జన్మలైనా, రాబోయే జన్మలైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఆ మోక్షం నేను ఇక్కడే పొందాలి, హృదయంలోనే పొందాలి. అదే విశాఖపట్నంలోని, చెన్నైలోని, ముంబైలోని కాదు పొందలేదు, ఇక్కడే ఎక్కడే నీ కాలంలో నీ చేతుల్లోనే కాదు పొందేది. ఎక్కడ పొందుతావు? ఏ నాటికే నీ హృదయంలోనే పొందాలి. ఆ నీ హృదయంలో పొందలు చేయటం, నీ హృదయంలోనే సంతోషిస్తుంది, నీకు పొందింపజేయటం నీకు హృదయంలోనే పొందాలి. అక్కడే ఉంది, బయట ఏమీ లేదు, ఉన్నదంతా హృదయంలో ఉంది. ఆ నీ చేత గుర్తింపు చేసేవాడు గురువు. ఉన్నదంతా హృదయంలో ఉంది, బయట ఏమీ లేదు, ఉడక ఉన్నట్టు అనిపిస్తాం. హృదయాలయం కంటే బాహ్యంగా ఉన్న దేవాలయం అంటే ఎక్కువ ఇష్టపడతాం మనం. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల కాన్స్టాంట్ రిమెంబరెన్స్, నిరంతరం ఆ జ్ఞాపకమే సరిపోతుంది తరించటమే. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల ఆ గజేంద్రుడు పోరాడాడు, 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 80 సంవత్సరాలు పోరాడాడు ఆ మొసలు యొక్క నోటిలోంచి బయటకు రావటానికి. పోరాడాడు, 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 చివరికి జ్ఞాపకం వచ్చాడు చక్రి. అది పోరాడమని చెప్పాడు, చక్రి జ్ఞాపకం రాలేదు. మనం ఇంకా మన వల్ల ఏమీ కాదు అనుకున్నప్పుడు చక్రి జ్ఞాపకం వచ్చాడు. మనకైనా అంతే, మనం సాధన చేస్తాం, సాధన చేస్తాం, పొద్దున్న పూజ చేసుకుంటున్నాం, మధ్యాహ్నం సత్యం వ్రతం చేస్తున్నాం, సాయంత్రం పారాయణం చేస్తున్నాం, మనం వచ్చేస్తున్నాం, మనం వచ్చేస్తున్నాం, మనం వచ్చేస్తున్నాం అనిపిస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు స్ఫురింపు చేస్తాడు, నువ్వు లాక్కోగలరు కానీ మేము అక్కడికి రాలేమని. హృదయంలోని ఈశ్వరుడికి అప్పుడు మడపెట్టుకుంటా ఏమని, మాయించడమే నువ్వు రాలేమో, నువ్వు లాక్కో అని. నువ్వు లాక్కుంటే నీ దగ్గరికి వస్తాం, మాయించడమే నీ, మాయించడమే నీ దగ్గరికి రాలేమో, నువ్వు లాక్కుంటే వస్తావు అని ఎప్పుడు స్ఫురిస్తుంది? ఏమిటి ఎప్పుడైతే స్ఫురించిందో అప్పుడు మనకు స్ఫురిస్తుంది, అప్పటి వరకు మనకే స్ఫురించదు. అది జయించడమే మనం జయించడం. దేహభావంలోడు, దేహాభిమానాడు ప్రతివాడు జయించడం. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల అంటే మనం కేవలం మనం వెళ్ళాలంటే వెళ్ళలేం, ఆయన లాక్కుంటే వెళతాం. కానీ మనకు గర్వం ఎక్కున్నప్పుడు మనంతా మనం వెళ్ళిపోతామని అలెక్కిస్తుంది, అది మన గర్వానికి గుర్తు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల